44 లో సెకండ్ పారా చూడండి. ఇది మీరు ఈ శక్తి ప్రయోగంలో గాయత్రి మంత్ర శక్తి ప్రయోగానికి ఉపయోగించుకున్న శక్తులు చెప్తున్నాడు ఆయన. ప్రార్థనా శక్తి మంత్ర బలముతో కలిసినప్పుడు గాయత్రి మంత్ర సార్థకత్వతను ఆకర్షణ పెంపొందిస్తాయి. ఇది ఫార్ములా. సాధారణంగా మంత్రాలకి ప్రార్థనకి ఉన్న తేడా ఏంటి అంటే మంత్రాలకి అర్థం ఉండదు. క్రీం క్రామ్ క్రీం క్రూమ్ అనేవో మంత్రాలు వస్తాయి, మంత్రశక్తి ఉంది అందులో. కానీ గాయత్రి మంత్రంలో ఉన్న విశిష్టత ఇంకే గాయత్రి ఇంకే మంత్రంలో ఉంది, అది ప్రార్థన ఉంది. ప్రార్థన అది ఏంటి, వెర్బల్ గా అడుగుతాం మనం, మనకు కావాల్సిన బాధ మన భాషలో అడుగుతాం. అందులో శబ్ద వైబ్రేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ కాదు, మీ భావన యొక్క ఇంపార్టెన్స్. ఈ గాయత్రి మంత్రంలో రెండు కలుస్తాయి. గాయత్రి మంత్రం సింపుల్ గా అర్థం మీరు చేసుకుంటున్నప్పుడు ఏమనుకోవాలంటే, మీరు చేసుకునేటప్పుడు ఏం గుర్తు చేసుకోవాలంటే, ఓం భూ భువ స్వ నాది హృదయము కంఠము బ్రెయిన్. ఏంటి అక్కడ మన ప్రయోగశాలలో ఇంపార్టెన్స్? నాభి అనేది బ్రాహ్మీ శక్తికి కేంద్రం. అమ్మ నుంచి పుట్టిన తర్వాత కట్ అయ్యేది అక్కడే కదా. కానీ అది కట్ అయ్యాక అమ్మ నుంచి విడిపోయి హృదయమాతకి లింక్ అవుతాం మనం, అది మనకి కనిపించదు. చేత ఓం భూ నాభి చక్రము బ్రాహ్మీ శక్తి, భువ వైష్ణవీ శక్తి, స్వ మీ ఇష్టం, కంఠమైనా కావచ్చు బ్రెయినా కావచ్చు, మీకు ఏది ఈజీ అవుతుంది. కొంతమందికి ఇక్కడ ఈజీ ఫీల్ అవుతారు చూసుకోవటం, కొంతమంది ఇక్కడ ఈజీ ఫీల్ అవుతారు. ఇంకా ఓం భూ భువ స్వ ప్రార్థన ఏంటి, తత్ సవితుడు వరేణి. అక్కడ సూర్యుడు అనలేదు, సవిత అన్నారు. సవిత భౌతిక సూర్యుడి యొక్క ప్రాణశక్తి, మనకి చెప్పుకుంటాం కదా భౌతిక శరీరం, దాని ప్రాణశక్తి. భౌతిక శరీరానికి పుట్టక ఉంది, ఎదగటం ఉంది, అంత ఉంది, కానీ ప్రాణశక్తికి లేదు. భగవద్గీత 2వ అధ్యాయం మొత్తం ఈ ప్రాణశక్తి గురించే చెప్పబడింది. సాంఖ్యయోగం అది ఒకటి గమనించరు. నైనం చింతంతి శస్త్రాణి నైనం దహతి పాలక నచైనం క్లేరియంతి అపో నశోషితి మాలిక అత్యోయ పదార్థ్యోయ మకులోద్యో శీర్షేయోచ. ఈ పంచతత్వాల గురించి అక్కడ చెప్పబడి ఉంటుంది. ఈ పంచతత్వాలు దీంట్లో మార్పులు తేగరవు కానీ ప్రాణశక్తి నేను చేయలేవు. చేత నువ్వు ఎవరిని చంపుతావు, ఎవరిని పుట్టిస్తావని అడుగుతాడు శ్రీకృష్ణుడు ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి 3 ద్వారాల నుంచి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. భూ ఎక్కడ, నాది, భువ స్వ బ్రెయిన్ అని అనుకోండి. ఈ సూర్యకిరణాలు యొక్క ప్రాణశక్తి మీ మీద పనిచేస్తున్నంత వరకు మనం జీవించి ఉంటాం. ఈ జీవించి ఉండేదానికి ఫార్ములా 4వ పదంలో ఉంది. చాలా మంది గాయత్రి మంత్రులు పేజీ 39కి వచ్చేది. మొదట 7 లోకాల గురించి చెప్పాను, తర్వాత తత్సవితుర్వరేణ్యం భర్గోదేవసీమహి ధీరయోన ప్రతి, తర్వాత 4వది ఓం ఆపో జ్యోతి గసో అమృతం. ఆపహ జ్యోతి రసహ ఈ 3 ఇవి ఈ 3ంటిని యాక్టివేట్ చేస్తాయి. భూర్ నాభి కేంద్రాన్ని, భువ హృదయ కేంద్రాన్ని, స్వహ సహస్రాలను అనుకోండి. ఓకే, ఈ 4వ పదం ఎందుకు అట్టర్ చేయమంటే, అది అట్టర్ చేస్తే జరిగేది కాదు, మీ ఆపో జ్యోతి రస యొక్క అమృతత్వాన్ని మీరు పొందాలి. ఎలా పొందుతామని మీరేం గమనం పడకండి, అది ఆటోమేటిక్ గా ఉంది. ఆ అమృతత్వం ఉన్నంత వరకే మీరు బతికుంటారు. బతికున్నాము అంటేనే ముఖ్యత లేదు, ఏజ్ ఎంత అయినా. కానీ దీని మీద కనుక మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే, మనకి మంత్రం చేస్తున్నప్పుడు ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తారు? ఓం భూ భువ స్వహ. స్వహ అంటే ఇక్కడ ఇప్పుడు అర్థమైందా ఎలా చేయాలో తర్వాతది, అందుకని ఆగుతున్నాను నేను, డిలే చేస్తున్నా కావాలని. ఏం చేస్తారు తర్వాత? ఓం భూర్భువ స్వహ. తర్వాత మరేం చేయాలి? అప్పుడు సూర్యకిరణాలు ఎక్కడ పడాలి? సహస్రాలలో పడాలి. పడ్డాక మీలో మెడిసినల్ వాళ్ళకి చాలా ఈజీగా తెలుసు, హార్మోన్స్ అవంతా కూడా సెక్రెట్ అవుతాయి, ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం, అవంతా బ్రెయిన్ నుంచే ట్రిగర్ ఆఫ్ అవుతాయి. బ్రెయిన్ నుంచి ట్రిగర్ ఆఫ్ అయ్యేటటువంటి సూర్యకిరణాలు ట్రిగర్ ఎందులోకి వెళ్ళాలి? నెత్తుల్లోకి వెళ్ళాలి. నెత్తులు శరీరం అంతా ఎప్పుడు వెళ్తుంది? హృదయంలోకి వస్తే. ఇప్పుడు అర్థమైనా? ఓం భూర్భువ స్వహ తత్సవితురువరణీయం. ఆ హార్మోన్స్ హృదయంలోకి వెళ్తాయి. భర్గోదేవిస్తుంది. హృదయంలోకి వెళ్తే ఏమవుతుంది? చీకటి పోతుంది, అజ్ఞానం పోతుంది, నాలెడ్జ్ వస్తుంది. మీ హార్మోన్సే కొంచెం 18% మిల్లీగ్రామ్స్ లో తేడా వచ్చిన ఇడియట్ ఇంటెలిజెంట్ మ్యాన్కి తేడా ఉంటుంది అని కనిపెట్టారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇది ఇంజక్షన్స్ వల్ల ఎక్కువ ఐడియన్ ఇచ్చేస్తే వాడు తెలియని వాడు అయిపోతాడేమో అనుకుని చేస్తే అది కుదరలేదు. హైపోయినా అవ్వచ్చు, హైపర్ ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు. ఎప్పుడు రావాలి? బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంది. ఆ బ్యాలెన్స్ చేసేటటువంటి శక్తి హార్ట్కి ఉంది. అది మోడర్న్ మెడికల్ ఇది ఆ యాంగిల్లో వెళ్తాం లేదు, ఇంకా వెళ్తాయి త్వరలోని. హార్ట్ సెంటర్లో బ్యాలెన్సింగ్ ప్రాపర్టీ ఉంది. సమత్వం యోగ ఉచ్యతే. ఓం భూ భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. మరి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? ధియో యోన ప్రచోదయాత్. అంగ ప్రత్యంగానికి వెళ్ళిపోతుంది. ప్రార్థన ఉదయం కదా, ఆ సూర్యకిరణాలు నా అజ్ఞానాంధకారాన్ని తీసేసి మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రేరేపించుగాక అని ప్రార్థన ఉంది. ఆ సంస్కృత్ ప్లస్ మంత్రశక్తి కూడా ఉంది అక్కడ. చేత మీరు చేసుకుంటున్నప్పుడు ఎన్ని గంటలు చేశారు అని కాదు, అట్లీస్ట్ 5 మినిట్స్ ఈ ఫీలింగ్ ఉండాలి మీకు. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది కనుక మీరు చేయగలిగితే మీకు అమృతత్వం వస్తుంది, గ్యారంటీ. అది రావణాసుర వద్ద జరిగినప్పుడు మీకు తెలుసు కదా ఎక్కడ కొట్టాల్సి వచ్చిందో రాముడికి. నాభిలో ఉందయా అమృతం, ఇంకా నువ్వు ఎన్ని తలలు కొట్టినా తల వస్తూనే ఉంటుంది. అదంతా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. అది మన శరీరాన్ని అలా మౌల్డ్ చేసుకోలేదు. ఈ మౌల్డ్ చేసుకోవటానికి మళ్ళీ అన్నీ కావాల్సి వస్తాయి మీకు. ఆలోచనలో శక్తిలో మార్పు రావాలి, మీ కోరికల్లో మార్పు రావాలి. ఇంజనీరింగ్ చదవాలి అని అనుకున్నప్పుడు 5 ఏళ్ల పాటు వాడు కాలేజీకి వెళ్లాల్సిందేగా. అంటే దేన్ని కంట్రోల్ చేస్తున్నాడు వాడు? వాటి టైంను కంట్రోల్ చేస్తున్నాడు. చేత మీ జీవితాలలో మీ టైం కంట్రోల్లోకి వచ్చిందా? ఇంజనీర్ అవ్వాలంటే టైం కంటిన్యూ చేస్తే సరిపోతుందా వాడికి? ఇంకా ఏం చేయాలి? ఆ టైం అప్పుడు టీవీ చూస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటే చదువుకోవాలి. ఇంద్రియ సంయమనం కావాలి. సమయ సంయమనము అంటే కంట్రోల్, ఇంద్రియ సంయమనము అంటే సెన్సెస్ అన్ని దీని వైపు కావాలి. దీని తర్వాత వాక్ సంయమనం కావాలి. క్లాసులో కూర్చొని వాడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అట్ట క్లాసులో కూర్చొని ఏం చేయాలి? వాడు నోరు మూసుకోవాలి, మాట్లాడకూడదు. ఇక్కడ కూడా మీరు జపం చేయడానికి కూర్చున్నప్పుడు మాట్లాడకండి. మాట్లాడకుండా వాక్ సంయమనం చేశాక ఏం చేయాలి? వాడు తన థాట్స్ని ఆ లెక్చరర్ చెప్తున్న థాట్స్ ట్యూన్ చేసుకోవాలి. అప్పుడు కదా ఇంజనీర్ అవుతాడు. మీకు అది రాదని అనుకోండి, హౌకేనే ట్యూన్ అని మీకు తెలుసు కదా ఆల్రెడీ. అది ఇక్కడ చూపించబడుతోంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది. మనోమే తలం గురించి చెప్తున్నాం. చెడ్డి ఇదంతా చేసేది కోరికల తలంలో కాదు, ఆలోచనల తలంలో చేయాలి. అంచేత మరి గాయత్రి మంత్రాన్ని ఏదైనా కోరికతో చేయవచ్చా? చేసుకోవచ్చు. ఋషులు దానికి చెప్పారు కూడా, చేసుకోండి. కానీ చేసుకుంటే ఈ పవర్ మిస్ అవుతారు. కోరికలకి చేసుకోవచ్చు, గ్యారంటీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆలోచనలే కోరికగా మారితే కోరికే యాక్షన్గా మారుతుంది. చేత ఆలోచనలను మీరు కరెక్ట్ చేసుకోగలిగితే కోరికలు కరెక్ట్ అయిపోతే శరీరము కరెక్ట్ అయిపోతుంది. అది చాలా జాగ్రత్తగా ఈ సెంటెన్స్ చెప్పిన అర్థమైంది కదా, ప్రార్థనా శక్తి మంత్రబలంతో కలిసినప్పుడు. ఇప్పుడు ప్రార్థన ఎక్కడ చేసుకుంటున్నాం మనం అర్థమైంది కదా, ప్రార్థన ఎక్కడ చేసుకుంటున్నాం, ఎస్ఐటీ మీ శక్తి నాలో ప్రవేశిస్తోంది, ఈ ప్రయోగశాల నా హ్యూమన్ బాడీ కరెక్ట్ అవుతోంది, కరెక్ట్ అయిన హ్యూమన్ బాడీ కరెక్ట్ యాంగిల్లో వెళ్తుంది, ఇది ప్రార్థన. కానీ గాయత్రి మంత్రంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆ అక్షర కూర్పుకి ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది, ఆ మంత్రశక్తి కూడా పనిచేస్తుంది. అది మీరు థర్డ్ చాప్టర్ కదండి, అందులో చెప్పాడు ఆయన మంత్రయోగం, పేజ్ 20 లో సెకండ్ లైన్ చూసుకోండి. అందరూ తీశారా పేజీ నెంబర్? ఇప్పుడు నేను చెప్పినవి మీరు మళ్లీ మళ్లీ చదువుకోండి. ఐ వాంట్ యూ టు బికమ్ ఎక్స్పర్ట్స్ టు టెల్ హ్యుమానిటీ. మానవ జాతికి ఈ రహస్యాలు చెప్పాలి, మీకు మాత్రమే కాదు. సైంటిస్ట్ ఒక సైంటిస్ట్ అయ్యాక ఫార్ములా ఎవరికి ఇస్తున్నాడు? మొత్తం సమాజానికి ఇస్తున్నాడు. మీ బాధ్యత అది. సూక్ష్మ లోకాలలో మనకు ఊహించలేనటువంటి అనేక తలాలలో ఉన్నటువంటి మహాత్ములు ఈ సంస్థని పెట్టింది అందుకు, థియోసాఫికల్ సొసైటీ పెట్టింది అందుకు. ఇంచేత మీరు ఎక్కడ చదివినా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, కానీ ఫలానా కాలేజీలో చదివి అదొక యూనివర్సిటీకి లింక్ అయి ఉన్న సర్టిఫికేట్కే వాల్యూ. సబ్జెక్ట్ మీకు డిగ్రీ ఉన్నవాడికంటే ఎక్కువ రావచ్చు, భావార్థం ఉంటుంది కదా. అందువల్ల యూ హ్యావ్ టు బికమ్ మీ ఇష్టం. ఇంచేత ఈ మంత్రశక్తి, ఇందాక ప్రార్థనా బలం గురించి చెప్పాను కదా, ప్రార్థనా బలం అంటే ఏంటి, నిన్ను నేను ఒక ఇమోషన్లో ఈ నాభి హృదయ సహస్రార చక్రాలు నీకు సమర్పిస్తున్నాను, హే సూర్యదేవత నా శిరస్సులో చైతన్యవంతాన్ని నింపు, నాలోని అవిద్యను తీర్చేయి, నా శరీరాన్ని ఈ దైవ కార్యాలకు ఉపయోగించుకునేటట్టు చెయ్యి అని ఆ మంత్రం యొక్క అర్థం. ఓం భూర్భువస్వ తత్సవితుర్వలిని భగవో దేవశ్రీమని చెప్పాను. ఇప్పుడు ప్రార్థనా శక్తి చెప్పాను, ఈవెన్ దిస్ ఈజ్ ఇనఫ్ యాక్చువల్ గా. ఇమోషన్ కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా మిగతావన్నీ కూడా కలుగుతాయి. కానీ దాంతోపాటు మంత్రశక్తిని కూడా ఉపయోగించుకోవటానికి ఈ చాప్టర్ లో ఆయన చెప్పినటువంటి పేజ్ నెంబర్ 21 సెకండ్ లైన్ చూడండి. ఈ సూక్ష్మ పద్ధతుల వెనుక బలమైన శక్తులు పనిచేస్తున్నాయని, వాటి గురించి మనకు సరియైన అవగాహన లేకపోయినను తమ ఉనికిని ఆ శక్తులు అనుభవింపజేస్తాయి అన్నది నిజము. ఇంకా మీరు చాలా మంది అనొచ్చు, మరి మేము ఇదంతా తెలియదు కదా, ఇన్నాళ్ళు చేసింది వేస్ట్ అని. వేస్ట్ అవ్వదు, ఇన్నాళ్ళు చేసిన దాన్ని బట్టే మనం దీనికి రాగలిగాం. ఇంకోటి, అసలు రాలేకపోయినా బయట ఉన్నవాళ్ళు దీన్ని చేస్తున్నా కూడా ఆ రిజల్ట్స్ వస్తాయి. కానీ తేడా ఎక్కడొస్తుంది అంటే, ఆ ఇచ్చిన ఉదాహరణ ఇందులో ఓ మామూలు మెకానిక్ అవడం ఉంటాడు, ఎలక్ట్రీషియన్, వాడికి పెద్ద ఇంజనీరింగ్ డిగ్రీ లేదు, 8th క్లాస్ ఏదో చదివి ఉంటాడు, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాడు వచ్చి సాల్వ్ చేసేస్తాడు. కానీ సీరియస్ కాంప్లికేషన్స్ వస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావాలి. కానీ ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి ప్రాక్టికల్ టెక్నిక్స్, ఫిట్టర్ చేసే ప్రాక్టికల్ టెక్నిక్స్ ఒకటే. కేవలం తేడా ఎక్కడుంది అంటే నాలెడ్జ్లో తేడా. ఈ మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి నాలెడ్జ్కి బేసిస్ ఏంటి అంటే, ఈ మొత్తము ప్రపంచము ప్రస్తుతము సైంటిస్టులు ఏ బేసిస్ వచ్చారు అంటే అంతా ఎలక్ట్రిసిటీ అని. ఆటంలోనూ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, పైన ఉన్న గెలాక్సీస్ అక్కడ కూడా వాడు ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పట్టుకుంటున్నాడు. కానీ మన మంత్రశాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కంటే కూడా నాదము చాలా ముఖ్యమైనది, వైబ్రేషన్ చాలా ముఖ్యమైనది. సృష్టిలో ఎక్కడ వైబ్రేషన్ వచ్చినా అది మొత్తం సృష్టిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నేను ఈ క్లాస్ మొదలకే ముందు మీకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నానని చెప్పాను. మానవుడు ఏం చేయాలి, వాడి బాధ్యత ఏమిటి, వాడి రోల్ ఏమిటి? మానవ జాతి యొక్క రోల్ ఆధ్యాత్మిక విద్య ఏం చెప్తుంది అంటే, ఈ మొత్తము సృష్టి మానవ జాతే కంట్రోల్ చేస్తున్నాడు, అది మీ బర్త్డైట్. మీరు ఆ సృష్టిని, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంచుకుని ఒక చిన్న చిన్న ప్రాబ్లంకి మీరు గాభరా పడిపోతే తప్పు ఎవరిది, మనం మర్చిపోయింది, మనం ఉపయోగాన్ని మర్చిపోయింది. కానీ ఈ బాధ శ్రీకృష్ణుడికి ఉంది. నిన్న రిపీటెడ్ గా చెప్తూ ఉంటాను నేను, సకాలే నమత యోగో నష్టమైపోయింది, అర్జునుడికి నష్టమైపోయింది. మహాభారతంలో జరిగిన నా భాష తప్పు వాడుతున్నాను, దాన్ని సీరియస్ గా తీసుకోకండి. శ్రీకృష్ణుడు చాలా మోసం చేశాడు, తప్పు భాష వాడుతున్నాడు. కానీ నేను చెప్పదలుచుకున్న భావం మీకు అర్థం అవటానికి ఆ పదం మీకు కాస్త గుర్తుంటుంది అని బయటకు వెళ్ళి చెప్పకండి ఆయన మోసం చేశాడు. మెయిన్ మహాభారత యుద్ధం యొక్క అసలు కారణం చాలా మంది తెలియదు. అసలు కారణం ఏంటి అంటే ఈ వైబ్రేషన్ థియరీ, అస్త్ర ప్రయోగాన్ని కనుక ఏమంటారు దాన్ని నిగూఢం చేస్తారు, కీలితం, అస్త్ర ప్రయోగ మంత్రాలను కీలితం చేయకపోతే ఇప్పుడున్నటువంటి మానవ జాతి, ఇప్పుడు వచ్చినటువంటి మానవ జాతి వరకు కనుక అస్త్ర విద్య తెలుసు అంటే ఈ పాటికి అసలు పృథ్వీకరమే ఉండి ఉండేది కాదు. చేత శ్రీకృష్ణు యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అస్త్రాలన్నీ కీలితం చేసేది, లాక్ చేసేది. మీరు అక్కడ జరిగిన సంఘటనని కనుక ఈ దృష్టితో చూస్తే మహాభారతం మీకు ఇంకొక రూపంగా కనిపించి, ఆ మాట ఇప్పుడు ఇంత ఓపెన్ గా ఎందుకు చెప్పదలుచుకున్నంటే ఈ మూడేళ్లలో మళ్లీ ఆ మహాభారతము ఆ శ్రీకృష్ణుడు ఆధ్వర్యంలోనే జరుగుతున్నది, ప్రజెంట్ కంటిన్యూస్. 5000 సంవత్సరాల బట్టి జరుగుతున్న గందరగోళం అదే, కీలితం ఒకటి చేశాడు. సరే మరి కీలితం చేసినటువంటి అస్త్ర విద్య మళ్ళా మీకు ఎలా అందిస్తాం? మానవ జాతి టైంలో 5000 సంవత్సరాలు చాలా స్వల్పము అని గుర్తుంచుకోండి, మనకి చాలా పెద్దది. కానీ మానవ జాతి 1,95,00,000 సంవత్సరాల కిందట పుట్టింది అని సీక్రెట్ డాక్టర్ చెప్తుంది. దాంట్లో 5000 సంవత్సరాలు ఎంత? ఇప్పుడు మళ్లీ అది రీఓపెన్ అయ్యేటువంటి ఛాన్స్ వచ్చింది కనుక మూడింటిని మరిచి ముందుకు వెళ్ళండి అని గాయత్రి మంత్రం చెప్తుంది. సరస్వతీదేవి గురించి చేయకండి. సరస్వతీదేవి ఏమి ఇస్తుంది మనకి? డబ్బులు ఇస్తుంది. షూరా? తప్పు చెప్పేశానా? తప్పు చెప్పలేదా? తప్పే చెప్పా. సరస్వతీదేవిని ఎప్పుడు ఉపాసన చేస్తాం? చదువు రావాలి అంటే చేస్తాం. లక్ష్మీదేవిని, శత్రువులు వెళ్ళిపోవాలి. ఈ మూడింటికి వెనకాతల ఉన్నటువంటి ఈశ్వరీయ శక్తి యోగము. పతంజలి యోగ సూత్రాలలో ఈశ్వరుడికి నిర్వచనం ఏమిస్తాడు? కర్మ పరిపాక, కర్మ విపాక, క్లేశ క్లేశ. కష్టాలు కదా, మనకి ఏదో ఒక బాధ ఉంటుంది. క్లేశ కర్మ, కర్మ సిద్ధాంతం. విపాక, దాన్ని మోడిఫై చేయటం, లేకపోతే అది పక్వానికి వచ్చినప్పుడు కర్మ బట్టి, నీ కర్మను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఆశయి రిజర్వాయర్. క్లేశ కర్మ విపాక ఆశయి రిజర్వాయర్ యొక్క దానితో లింక్ లేనటువంటి శక్తి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు రేపుకి తీసుకెళ్తుంది గాయత్రి మంత్రం. ఇంచేత ఈ గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే కరెక్ట్ గా మీరు ఉపయోగించుకోగలుగుతారో అప్పుడు మీకు ఈ అస్త్ర విద్య అంతా చేతికి అందుతుంది. అన్ని అస్త్రాలు, ఈ నారాయణ అస్త్రాలు ఇవన్నీ కూడా మళ్ళీ చేతికి అందుతాయి. అందిన వాళ్ళు బయటకు వస్తారు, రాకపోతే చాలా ప్రమాదాలు జరగనున్నాయి అని ప్రిడిక్షన్స్ ఉన్నాయి. నాస్ట్రడామస్ వాళ్ళవి, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్ వోంట్ హ్యాపెన్. అంటే వీడున్నాడు జగద్గురు కంట్రోల్ చేయడానికి, కానీ ఆ జగద్గురు ఎక్కువ కంట్రోల్ చేస్తాడు. అర్జునుడు లాంటి వాళ్ళు రంగంలోకి దిగాలి. దిగండి. మేము అర్జునం అవునా కాదా, అసలు మాకు అర్హత ఉందా లేదా, పిచ్చి ప్రశ్న. నాకు మీ ప్రశ్నలు ఎలా అనిపిస్తాయంటే, నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ క్లాస్కి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఒకడు అడిగాడు అనుకోండి, క్లాస్కి వచ్చినాడు, ఏమండి నేను బీఎస్సీ చదివే అర్హత ఉందా అని. ఏం చదవదు ఇవ్వాలి చెప్పండి, ఏం చదవదు ఇవ్వాలి. వాడు బీఎస్సీ క్లాస్లో కూర్చొని ఉన్నాడు, నేను క్లాస్ తీసుకుంటాను ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ అయిన క్లాస్ కాదు, మొదటిసారి క్లాస్లోకి వెళ్తుంది ఆ సంవత్సరం. ఏమండి ఇంతకీ మన నేను బీఎస్సీ చదివే అర్హత ఉందా అని వాడు అడిగితే రైటా తప్ప ఆ ప్రశ్న? చెప్పండి తప్పు కదా, మరి నీకు ఆ ప్రశ్న రాదు కదా. నువ్వు వింటున్నారు కదా క్లాస్లో కూర్చొని, మళ్ళా ఎందుకు ఆ పిచ్చి ప్రశ్న ఇస్తారు, ఇచ్చేయండి, లేకపోతే అర్జునులాగా పారిపోండి. అర్జునుడు ఇప్పుడు పారిపోలేదు, ఇప్పుడు మేము పారిపోయి చూపిస్తామని కూడా అనొచ్చు మీరు, మీ ఇష్టం అది. కానీ పారిపోని వాళ్ళకి ఈ మంత్రశక్తిలో ఉన్నటువంటి ఒక రహస్యాన్ని అర్థం చేసుకోండి. మీకు ఏ పదార్థం కనిపించినా ఆ పదార్థం వెనకాతల ఒక సౌండ్ ఉంటుంది. అది అస్త్రవిద్యలో ఉన్నటువంటి రహస్యము. మీరు చేసే మిరకల్స్ కూడా, మీరు ఏ మిరకల్స్ తయారు చేయదలుచుకున్నా మీకు ఏ సౌండ్ వల్ల దీన్ని, ఈ పుస్తక రూపం ఏ సౌండ్ వల్ల ఆవిర్భవించింది అన్నది తెలిస్తే, మీరు కనుక ఆ సౌండ్ ని మీరు ఉచ్చారణ చేయగలిగితే ఈ పుస్తకం మల్టిపుల్ కాపీస్ వస్తాయి. ఒకప్పుడు అది ఎలా అనుకునేవాడిని, కానీ కంప్యూటర్ చూశాక నాకు అర్థమైంది. ఎన్ని కాపీలు కొట్టచ్చు, ఎన్నెన్ని కొట్టచ్చు? ఇది వరకు అన్ని కాపీలు కావాలంటే ఈ కంప్యూటర్ టెక్నాలజీ లాగా ప్రింటింగ్ ప్రెస్ లో ఎంత టైం పట్టుకుంటేదండి నితీష్, ఎలా అర్థమవుతుంది? కానీ అక్కడ ఎందుకు ఉదాహరణ ఇస్తున్నా అంటే అక్కడ ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటున్నారు అంతే కదా కంప్యూటర్లో. కానీ బ్రెయిన్ కంప్యూటర్ ఆ కంప్యూటర్ కంటే గొప్పగా ఉండటానికి కారణం ఏమిటి అంటే శబ్దము, సౌండ్ టెక్నాలజీ. అది మంత్రయోగం. ఇక్కడ ఈయన రెండు విషయాలు స్పష్టంగా చెప్తాడు, మంత్ర శాస్త్రము మంత్రయోగము. ఇవి రెండు కాస్త వేరువేరుగా మీరు అర్థం చేసుకోండి. మీరు మంత్రశాస్త్రంలోకి వెళ్ళటం లేదు. శాస్త్రం అనేది సైన్స్. సైన్స్ అంటే ఏం చేయొచ్చు దాంతో? యూ కెన్ డూ ఎనీథింగ్. పాజిటివ్ చేయొచ్చు, నెగిటివ్ చేయొచ్చు, మీకు కావాల్సింది పొందవచ్చు, మీకు అక్కర్లేని దాన్ని తీసివేసుకోవచ్చు. సైన్స్లో అంతే కదా ఉదాహరణ అర్థమైందో సైన్స్ అంటే ఏంటో. కానీ యోగము ఈశ్వర ప్రాప్తికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మంత్రము సౌండ్ టెక్నాలజీ యొక్క ఈశ్వరత్వానికి మళ్లీ మళ్లీ ఈ మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈశ్వరత్వం అనేది థియోసఫిస్ట్ వాడినప్పుడు చాలా స్పెసిఫిక్ గా వాడతారు, సైంటిఫిక్ గా వాడతారు. క్లేష కర్మ విపాక ఆశయ, మన జీవితాలన్నీ కూడా ఈ మూడింటి మీదే ఆధారపడి ఉన్నాయి. ఒకటి ఏంటండి, క్లేష కష్టాలు. కష్టాలంటే భౌతిక కష్టమే అనుకోకర్లే, సినిమా చూడటానికి క్లేశమే. కానీ అది క్లేశం అని ఎవడో ఇంతవరకు నాకు రిపోర్ట్ ఇచ్చి చాలా కష్టపడుతున్నాను ఎవడో అనలే. బట్టలు చిరిగిపోయిన వాళ్ళని చూశాను నేను, చూశాను అంటే తప్ప అలాంటి వాడిని నేను ఒకడిని. 1964లో గుంటూరులోనే జరిగింది నాకు ఆ అనుభవం. టికెట్లు కొనబోయి నా బట్టలు చింపుకొని వచ్చాను ఇది. కానీ ఇంతవరకు నేను అది క్లేశమని ఇప్పుడు అనుకోవటం లే, ఇంకేంటే బట్టలు తిరిగిపోయాక టికెట్ దొరికింది నాకు. అంచేత క్లేశము అన్నది మీ చూసే దృష్టి బట్టి ఉంటుంది. అన్నపూర్ణ పిక్చర్స్ అది ఏంటని డాక్టర్ చక్రవర్తి 1964లో ఆ బట్టలు చిరిగిపోయే కనుక అంత స్పష్టంగా గుర్తుంది నాకు. ఆ సినిమా చూడటానికి పొద్దున్న 9 గంటలకు వెళ్తే సెకండ్ షోకి టికెట్ దొరికింది. అంతవరకు తిండి లేదు, ఏదీ లేదు. దాన్ని క్లేశం అంటామా అనమా? క్లేశమే. అంచేత క్లేశాలు రెండు రకాలుగా ఉంటాయి, నచ్చే క్లేశాలు, నచ్చని క్లేశాలు. అంచేత ఇప్పుడు చెప్తున్న ఉదాహరణలో క్లేశ కర్మ, కర్మ కూడా అంతే కదా, నచ్చుతుంది నచ్చదు. కానీ కర్మతో ఒక ప్రాబ్లం ఉంది, విపాక. అది ఫ్రక్టిఫికేషన్ కి రావాలి. ఫ్రక్టిఫికేషన్ కి రానంత వరకు దాని ఎఫెక్ట్ తెలియదు. క్లాసులన్నీ ఎగ్గొట్టి సినిమాలు చూస్తున్న స్టూడెంట్ కి, క్లాసులో కూర్చుని పాఠాలు విన్న స్టూడెంట్ కి వచ్చే బాధలు నాకు తెలుసు. వాడేమో సినిమాకి వెళ్ళిపోతాడు చెప్పి, వీడేమో క్లేశ క్లాస్ వినాలి. హీజ్ ఎంజాయింగ్, వాడేమో సినిమాలు చూస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ రామకృష్ణ గారేమో మనం వాయించేస్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు తెలియదు, అనే క్లేశం వీడికుంది. కానీ విపాకం ఎప్పుడు వస్తుంది? ఎగ్జామినేషన్ డే నడుస్తుంది. వాడు ఆనందిస్తూ వాడు ఆనందిస్తూ అనుకునేటటువంటి వాడికి, నేను బాధపడుతున్నటువంటి వాడికి విపాకం వేరువేరుగా ఉంటుంది. వాడు ఫెయిల్ అవుతాడు. ఈ రిజర్వాయర్ అంతా కూడా దేనితో టచ్ అవ్వదో అది ఈశ్వరత్వం. అది మీలో ఆ బిందు ఉంది. ఈ గాయత్రి మంత్రం మీకు ఆ బిందువు దగ్గరికి తీసుకెళ్తుంది. ఇది అర్థం చేసుకోండి. రెండు రకాలైనటువంటి మానసిక స్థితులు మనకు ఉంటాయి. ఒకటి దేన్ని నీచ మనస్సు అని అంటాం, బెటర్ అనుకుంటా. కనీసం ఉచ్చారణ చేస్తున్నప్పుడైనా మీకు ఆ నీచత్వం అర్థం అవుతే దాని జోలికి వెళ్ళదు అది. కానీ యాక్చువల్ గా కిందనున్నది అని, లోవర్ మెంటల్, ఇది హయ్యర్ మైండ్. మనం అందరికీ కూడా ఈ లోవర్ మైండే తెలుసు. లోవర్ మైండ్ అంటే ఏంటి? పంచేంద్రియాల ద్వారా ఏ జ్ఞానాన్ని తీసుకుని దాన్ని స్టాక్ లో పెట్టుకుని దాన్ని ఉపయోగించుకోగలుగుతుందో అది లోవర్ మైండ్. ఇది మన అందరికీ ఉంది. 4, 5, 6, 7 ఈ 7 మైండ్ లో ఉన్నటువంటి 7 సబ్ డివిజన్స్. మనస్సు 7 అంతరాలు ఉంటాయి. ఇప్పుడు ఓం భూ, ఓం భువ, ఓం స్వాహ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఇది 7. మళ్ళీ ఇందులో ఈ మెంటల్ ప్లేన్లో ఈ మొదటి 4 మీ చేతిలో ఉంటాయి, మీ ఇష్టంగానే. అంతే మనస్సు ద్వారా మనం ఏ పురుషార్థం చేయగలుగుతామో అవి 4 రకాలుగానే ఉంటాయి, ధర్మ, అర్థ, కామ, మోక్ష. బట్ మీరనుకునే మీనింగ్ లేదు అక్కడ. థియాసఫీలో దానికి చాలా స్పష్టమైనటువంటి మీనింగ్ ఐసీఎస్ అడ్వైజ్లో ఇస్తుంది, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 లెవెల్స్ మన పురుషార్థం. పురుషార్థం అంటే ఏంటి? మన ఎఫర్ట్ లో ఉంటుంది. కానీ ఇది ఎఫర్ట్ మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ పైన 3 నుంచి కిందకి దిగాలి. పవర్, శక్తి కావాలి. ఇక్కడ నుంచి గాయత్రి మంత్ర శక్తి వస్తుంది, హయ్యర్ మెంటల్ ప్లేన్ నుంచి. అంటే ఎప్పుడైతే మీరు గాయత్రి మంత్రం మొదలెట్టేస్తారో ఆటోమేటిక్ గా ఈ 4 మీకు సిద్ధించిపోతాయి. అంటే ధర్మార్థ కామ మోక్షాలు అన్నది మీకు నేచురల్ గానే జరిగిపోతుంది. ఇంకే అంటే హయ్యర్ లో లోవర్ ఉంటుంది ఎప్పుడు కూడా. 100 రూపాయల్లో 50 రూపాయలు ఉంటుంది, 1000 రూపాయలు 500 రూపాయలు ఉంటాయి. కానీ 50 రూపాయల్లో 100 రూపాయలు ఉండదు. ఉదాహరణ అర్థమవుతుంది కదా లెవెల్స్ లో. చేత ఈ హయ్యర్ 3 లెవెల్స్ లో మనకి ధర్మార్థ కామ మోక్షాలను దాటివేసే శక్తి వస్తుంది. ఇక్కడ పతంజలి యోగ సూత్రాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటని మీరు అనుక్షణము గుర్తుంచుకోవాలి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. ఆ వర్డ్ ఎంత సైంటిఫిక్ గా వాడారో మనం అబ్జర్వ్ చేయం అనిస్తాం. అనన్యా చింతయంతో మాం, చింత అంటే థాట్స్, థాట్స్ ఎలా మోల్డ్ చేసుకోవాలో ఇవి ఇక్కడ ఉంది చూడండి. బుద్ధి కంట్రోల్స్ మైండ్ అంటే థాట్స్. రకరకాల థాట్స్ వస్తాయి, కానీ మీ థాట్స్ ని ఏది కంట్రోల్ చేస్తుంది? మీ బుద్ధి కంట్రోల్ చేస్తుంది. ఎలా అర్థమైనా మనస్సులో సంకల్ప వికల్పాలన్నీ ఉంటాయి, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. బుద్ధి ఏం చేస్తుంది? నిర్ణయిస్తుంది, నిర్ణయాత్మక బుద్ధి. ఇంకా నిర్ణయించుకున్న తర్వాత థాట్స్ కి వాల్యూ లేదు. ఇప్పుడు కూర్చుని ఉన్నాం, సినిమాకి వెళ్దాం అనుకుంటాం, ఒక ఉదాహరణ చెప్తున్నా. అది ఇందుకు ఈ ఉదాహరణ ఇస్తాను అంటే అక్కడ కూడా ఈ ఫార్ములాయే పనిచేస్తోంది. అంచేత మీరేదో యోగ సాధన చేస్తున్నాను అది చేస్తున్నానప్పుడు మాత్రమే కాదు, అక్కడ కూడా బుద్ధిని ఉపయోగించాల్సిందే. మీరు ఏ సినిమాకి వెళ్ళండి, ఆలోచించాలి, ఆలోచించుకున్నాక ఏదో ఎక్స్ సినిమాకి వెళ్దాం అనుకుంటారు. అనుకున్నాక మిగతా సినిమాలు మీ మనసులో ఉంటాయా? ఇంకా లేవు, నిర్ణయించుకోబడింది. అంచేత మీ థాట్స్ అన్ని నిర్ణయించాలి, మీ థాట్స్ ని కంట్రోల్ చేయాలి. అంటే దేంతో కంట్రోల్ చేస్తాం? బుద్ధితో కంట్రోల్ చేయాలి. అంచేత గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి స్పెసిఫిక్ వైబ్రేషనల్ ఎఫెక్ట్ ఏంటి అంటే బుద్ధిని కంట్రోల్ చేయటం మొదలు పెడుతుంది, మీ బుద్ధి యాక్టివ్ అవటం మొదలు పెడుతుంది. తేడా అర్థమైంది. ఇందాక ప్రార్థన గురించి చెప్పాను నేను, ఇప్పుడు మంత్రశక్తి గురించి చెప్తున్నాను. అంచేత నిర్ణయించుకునే శక్తి మీకే ఉంటే అసలు ఈ గందరగోళం అంతా ఎందుకు? మనలో ఆ ఫ్యూయల్, బుద్ధి అనేటటువంటి ఫ్యూయల్ లేదు కనుక ఓం భూర్భువస్వః అప్పుడు ఇది పనిచేస్తుంది. తత్సవితురు వరేణ్యం, ఈ టెరిఫిక్ పవర్ భర్గో దేవస్య ధీమై, ఇక్కడున్నటువంటి చీకటిని తీసేయాలి. తీసేస్తే ఏమవుతుంది? మిగతాన్ని సక్రమమైన మార్గంలో పడిపోతుంది. ఇది మీరు చేయరు, మంత్రశక్తి చేస్తుంది. ఇంకా మంత్రశక్తిలో భావన ఇంపార్టెంట్ కాదు, మీరేం భావిస్తున్నారో ఇంపార్టెంట్ కాకు, మీకు అర్థమైందో లేదో కూడా ఇంపార్టెంట్ కాదు. ఏంటి ఇంపార్టెంట్? రెపిటిషన్ ఆఫ్ ది మంత్ర, రెపిటిషన్ ఆఫ్ ద మంత్ర అనే జపం అంటాం. చేత జపంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే మీ చేతిలో లేనటువంటి శక్తి, మీకు అందుబాటులో లేనటువంటి శక్తి అదే దిగుతుంది. దిగటం గ్యారంటీగా దిగుతుంది, అందులో డౌట్ లేదు, ఎవడు చేస్తున్నా. కానీ ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ యూ కెన్ యూజ్ ఇట్. అవేర్ లేకపోతే దిగినా ఏమవుతుంది? ఉదాహరణకు ఫారెన్ నుంచి ఎవడో వచ్చాడు, మ్యాంగో అనే పేరు విన్నాడు, ఎవడో అన్నాడు నాకు అక్కడ మ్యాంగోస్ ఉన్నాయి, మ్యాంగోలు తీసుకురాను. వాడికి ఇంగ్లీష్ ఏం అర్థమైంది, మ్యాంగో అంటే నన్ను పొమ్మంటున్నాడేమో అనుకున్నాడు అనుకోవచ్చు కదా మ్యాంగో. కానీ అడిగింది ఏంటి, మామిడిపండు. సరే ఆ గదిలోకి వెళ్ళాడు. వాడు ఎప్పుడు చూడలేదు మ్యాంగోని, పేరు వస్తే మ్యాంగో అని విన్నాడు తప్ప ఎప్పుడు మ్యాంగో చూడలేదు. తేగలడా వాడు, నేను వెళ్ళని అంటాడు. భావం అర్థమవుతుందా? అంచేత ఈ శక్తి అవతరణ అవుతోంది అనే దానికి ఆ మూర్తి జ్ఞానం కావాలి. అంతకంటే మీరేం చేయగలరు, ఏ శక్తి దిగుతోందో. ఇందాక మ్యాంగో ఉదాహరణ చెప్పినప్పుడు అర్థమైంది కదా, మ్యాంగో అంటే ఎలా ఉంటుందో తెలియాలి. మరి గాయత్రి మంత్రం ఎలా ఉంటుంది, ఎందుకంటే అది మీరు చేసుకోవచ్చు, పంచముఖి గాయత్రిగా చేసుకోవచ్చు మీరు. లేదు మాకు ఈ మూర్తి స్వరూపాలు నాకు ఇష్టం లేదండి అంటే యంత్రాలుగా చేసుకోవచ్చు. కానీ ఓం గురుగోసరీ మృగోదేవి ప్రచోదయ అన్నప్పుడు ఆ మూర్తి ఎలా మీ మనస్సులో కంటిన్యూస్ ఉండాలి, లేకపోతే ఆ యంత్రమైనా మీ మనస్సులో కంటిన్యూస్ ఉండాలి. గంటలు గంటలు చేయటానికి దయచేసి చెయ్యకండి, 5 నిమిషాలు చాలు. తర్వాత మీ నిత్య జీవితంలో ఈ బుద్ధి ఎంత ఉపయోగపడుతుందో చూసుకోండి. బుద్ధి అంటే ఏంటన్నా నేను ఇందాక, నిర్ణయించుకునే శక్తి అంతే. మీరు ఏది నిర్ణయించుకున్నా అది బుద్ధే, అది రైటా తప్ప ప్రశ్నే లేదు అక్కడ. ద క్వాలిటీ ఆఫ్ బుద్ధి ఈజ్ యూ హ్యావ్ డిసైడెడ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ. కానీ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ మనం చాలా సార్లు రిపీటెడ్ గా ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను నేను. ఇది తప్పు మీరు చేయకండి, మీ పిల్లల చేత చేయగలకండి. హోటల్కి వెళ్తాం చాలా మంది 5-6 ఏం ఆర్డర్ ఇద్దాం, చచ్చాం అనమాట అక్కడ డిస్కషన్. హోటల్కి వెళ్ళి ఎందుకు అయ్యా డిస్కషన్, నీకు కావాల్సింది నువ్వు ఆర్డరి, వాడికి కావాల్సింది వాడి, తేడా అర్థమవుతుంది. అక్కడ కూడా నువ్వు నిర్ణయించుకోలేని వాడివి. నీ జీవితం యొక్క ప్రముఖ సమస్యలలో నీ బుద్ధి ఎలా పనిచేస్తుంది అక్కడ ఉపయోగించుకోండి, నిర్ణయించుకునేటటువంటి శక్తి. ఉదాహరణ అర్థమైందా? ఇంకో 4-5 ఉదాహరణలు ఇవ్వాల, అర్థమైపోయింది కదా. అంచేత బుద్ధిని ఉపయోగించుకోవటానికి మీకు అనుక్షణం వస్తుంది ఛాన్స్, అనుక్షణం. భోజనం చేయబోతున్నాం, ముందేం కలుపుకోవాలి, ఎక్కడ నిర్ణయం లేదా, మంచినీళ్ళు తాగాలి, మంచినీళ్ళు తాగాలి అనే ఆలోచనకి మంచినీళ్ళు తాగటానికి మధ్య లింక్ ఏంటి? ఆలోచన మాత్రమే ఉంటే నువ్వు తాగవు, తాగాలని నిర్ణయించుకుంటే తాగుతావు కదా. ఉదాహరణ అర్థమవుతుంది అందరికీ, నువ్వు మంచినీళ్ళు తాగగలుగుతున్నావు అంటేనే నీ బుద్ధి పనిచేస్తోంది. అది గమనించుకోండి, ఆ అవేర్నెస్ రావాలి మీకు. నిర్ణయించుకునేటటువంటి శక్తి ప్రతి చోట ఉంటుంది కదా. ప్రతిసారి మీరు దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటే ప్రతిరోజు ఆ కణకణ కణకణంలో అనన్య చింత ఎంతో మనం, ఇది బుద్ధి 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 అంటే నిర్ణయించుకునేటటువంటి శక్తి. నిర్ణయించుకునే శక్తి మనకి ఒక వస్తువు కొనుక్కోవటానికి 10,000 రూపాయలు కావాలి. డైరెక్ట్ గా 10,000 మీరు ఖర్చు కొనొచ్చు, 10,000 లేకపోతే ఏం చేయొచ్చు మీరు, రోజుకు 1 రూపాయి చూసుకుని పక్కన పెట్టుకుని 10,000 అయ్యా కొనుక్కోవచ్చు కదా. అంచేత మీ బుద్ధిని ప్రతిరోజు ఇగో ఇక్కడ నేను నిర్ణయించుకున్నా, ఇక్కడ నేను నిర్ణయించుకున్నా, ఇది నేను నిర్ణయించుకున్నా, ఇది నేను నిర్ణయించుకున్నాను అన్నది మీరు ఫీల్ అవుతూ ఉంటే థాట్స్ కంట్రోల్ అవుతాయి. కానీ గాయత్రి మంత్రానికి థాట్స్ కి సంబంధం లేదు. ఇక్కడ ఉంది మనో బుద్ధి చిత్త అహంకారం. మన బుద్ధే మనకి ఇప్పుడు కంట్రోల్లో లేదు. కానీ యోగం ఏం చెప్తుంది, ఈశ్వర ప్రాప్తి కావాల్సిన యోగ చిత్త వృత్తి నిరోధ. మనోవృత్తి నిరోధమే కాదు. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను కాన్సన్ట్రేట్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటారు. ఎవరు చెప్పండి నేను కాన్సన్ట్రేట్ చేయను? హూ కేర్స్ వేర్ యువర్ థాట్స్ ఆర్? మాకు కావాల్సింది చిత్తవృత్తిలో. దీన్ని మన భారతీయులు సంస్కారాలు అనేవారు. మొత్తము ప్రతి మనిషి జీవితము కూడా 16 సంస్కారాలు చిత్తవృత్తుల మీద ఆధారపడి ఉంటాయి. 17 చిత్తవృత్తి లేదు. కానీ భవిష్య పురాణంలో 48 చిత్తవృత్తులు అంటారు. దానికి కారణం ఏంటి అంటే ఆ 16 చిత్తవృత్తులు మళ్ళా 4 సబ్డివిజన్స్ ధర్మార్థ కామ మోక్షాలుగా అయినప్పుడు 16x4 మారుతాయి. అదే 64 విద్యలు అంటారు. కానీ ఆ గందరగోళంలో పడకండి. 16 సంస్కారాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సంస్కారం? మీ బాడీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? పుట్టక ముందు కదా, తల్లి గర్భం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది? అంతే. ఈ మధ్యన 14 సంస్కారాలు ఉన్నాయి. ఈ 16 సంస్కారాలు సూర్యకిరణాల నుంచి మనకి ప్రతి తిథి నాడు 1 సంస్కారం వస్తూ ఉంటుంది. అదే అసూర్యుడి కిరణాలు మనం అడిగినది. సూర్యుడిని ఉపాసన ఎందుకు చేస్తున్నామంటే సూర్యుడి యొక్క శక్తి అనంతమైంది, మనకెక్కడ తెలుసు. మనకేం కావాలి? ఈ 16 చిత్రవృత్తులు కావాలి. ఈ 16 చిత్రవృత్తులు దేంతో కంట్రోల్ అవుతుంది? అహంకారం వల్ల. మనో బుద్ధి చిత్త అహంకారాలను, ఈ అంతర్ ఉపకరణాలను ఉపయోగించుకోవటమే సాధన. ఈ సాధనకి మంత్ర జపం సాధన కాదు. గురుదేవులు ఇప్పుడు మా గురుదేవులు ఏం చెప్పారు అంటే, పూజ నువ్వు గంట చేస్తావో అరగంట చేస్తావో చేసుకో. పూజకు ఇంకో పేరే ఉంది, ఉపాసన. ఉపాసన ఎంత చేస్తావో చేసుకో, అది ఇంపార్టెంట్ కాదు. సాధన మాత్రము ఇంతకంటే తక్కువ చేయకూడదు అనేవారైనా, ఇంతకంటే తక్కువ సాధన చేస్తే నువ్వు సాధన చేయలేదని ఒక టైం లిమిట్ చెప్పాడు. చాలా రహస్యమైంది ఆయన చెప్పాడు. మరి చెప్పచ్చు చెప్పకూడదు చెప్పేదండి. అంతకంటే తక్కువ చేయడానికి వీల్లేదు, అది ప్రామిస్ చేస్తారు. చేతులు ఎక్కడనే వస్తాడే ప్రామిస్ చేశాడు ఒకడేనా? నేను అందరూ చేతులైతే నిర్ణయించుకోలేకపోతే బుద్ధి ఉంది. మీరు ఎత్తారా సహానుభూతి గారు, మీరు రెండు చేతులు ఎత్తండి. గురుదేవులు ఇప్పుడు ఏమనేవారంటే, సాధన కనీసం నువ్వు చేయగలిగేది 24 గంటలు మాత్రమే. చేస్తారా ఇప్పుడు? చేస్తున్నారు. మీరు గుర్తించటంలే, మీరు ఏం చేస్తున్నా ఈ 4 ఉంటాయి. ఓ ఆలోచనైనా ఉండుంటుంది అప్పుడు, లేకపోతే ఓ నిర్ణయమైనా ఉండుంటుంది, లేకపోతే ఓ అహంకారం వాడు నన్ను ఎలా అంటాడా, లేదా నీ చిత్తవృత్తి బట్టి యుద్ధం చేస్తావా పారిపోతావా. ఇంచేత సాధన అనేది 24 గంటలు జరుగుతుంది, కానీ నిద్రాస్థితిలో చేయగలిగితేనే యోగం అవుతుంది. అది యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. మీ డ్రీమ్స్ కూడా ఈ 4 మీరు ఉపయోగించుకోగలగటమే సమాధి స్థితి. కళ్ళు మూసు కూర్చోవడం కాదు. డ్రీమ్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? కలగంటే అన్నాను మీ ఉద్దేశం. నువ్వు కలగనొచ్చు, ఇలా కూర్చున్నాను, నాకు ఫలానా డిజైర్ ఉంది, దానికి నేను ఏం చేయాలి, వాళ్ళని కలుసుకోవాలా వీళ్ళని కలుసుకోవాలా అని స్టెప్ బై స్టెప్ మీరు ఊహించుకుంటే అది స్వప్నమే కదా. కానీ మన వాళ్ళందరూ ఏమంటారు, దివా స్వప్నాలు అంటారు, డే డ్రీమింగ్ యూజ్లెస్ అంటారు. యోగం ఏం చెప్తుందంటే డ్రీమింగే యూజ్ఫుల్. ఆల్ సైంటిస్ట్ యొక్క లైఫ్ మీరు వింటే వాళ్ళు డిస్కవర్ చేసిందన్నీ కూడా ఒక డ్రీమ్ మీద ఆధారపడి జరిగాయి అన్నది వాళ్ళ బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీలో కనిపిస్తుంది. ఇంకా ఈ మంత్రశాస్త్రం దేని మీద ఎఫెక్ట్ ఇస్తుంది? మొదట బుద్ధి మీద ఇస్తుంది. అంటే ఏ అబిలిటీ వస్తుంది మీద? నిర్ణయించుకునేటటువంటి శక్తి వస్తుంది. మనం చాలా మంది అడుగుతూ ఉంటారు, మేము కూర్చుంటా ఉండి ఒక గంట సేపు జపం చేయడానికి కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు అని, నాకు చేత కావటం లేదు అని. అంతకంటే ఘోరమైన అబద్ధం నేను ఎప్పుడూ వెళ్ళే. వాడే 3 సినిమా హాల్లో కూర్చుంటాడు, కదలకుండా మరీ కూర్చుంటాడు. మరి అప్పుడు ఎలా కూర్చుంటుంది? నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఎందుకు కూర్చోలేకపోతున్నాం? నిర్ణయించు కూర్చోండి. నేను ముందే ఉదాహరణ ఇస్తున్నా, మంత్లీ వీక్లీ 5 మినిట్స్ పెంచుకుంటూ 5 మినిట్స్తో స్టార్ట్ చేయండి. హాఫ్ అన్ అవర్ కంటే ఎప్పుడూ దాటకండి. హాఫ్ అన్ అవర్కి ఎప్పుడు రీచ్ అవుతారు? 1 మంత్లో అవుతారా? ఎలా? వారానికి 5 కదా. మొదటి వారం 5 చేస్తారు, తర్వాత 2వ వారం 10, 3వ వారం 15, 4వ వారం అరగంట చేయమన్నాను, 6 weeks అవుతాయి కదా. ఈ ఆరు భగవద్గీత 8వ అధ్యాయంలో అక్షర బ్రహ్మయోగం గురించి చెప్తూ చెప్తాడు. అక్షర బ్రహ్మయోగం అన్నా శబ్ద బ్రహ్మ అన్నా ఒకటే, అక్షరం అన్నా శబ్దం అన్నా ఒకటే. ఇంచేత ఈ 6 మన శరీరంలో ఉన్న దాని మీద మీరు 5-5 డెవలప్ చేసుకుంటూ పోతే మొత్తం మీద ఈ 6 మీరు ఈశ్వరత్వ ప్రాప్తి అవుతుంది. గ్యారంటీ అది. నేను చెప్తున్న మాటలు కాదు, వివేకానంద చెప్పాడు ఆ మాట, శ్రీ అరవిందో చెప్పాడు. ఇంకా వివేకానంద శ్రీ అరవిందో కంటే మీ నిర్ణయాలే కరెక్ట్, మీ అనుభూతులే కరెక్ట్ అంటే నేను నమ్మను. నా నిర్ణయం ఏంటి అంటే వివేకానంద వాళ్ళు చెప్పారు, 6 కంటే ఎక్కువ ఈశ్వర ప్రాప్తికి అవసరం లేదు. మరి ఇంక అద్భుతమైనటువంటి మాట చెప్పాక ఇంకా చెప్తే బాగుండదు కనుక 2 చూపించి ఆపేస్తాను, చూడండి. ఇప్పుడు నేను చెప్పిన దానికి సంబంధించింది స్లైడ్స్ చాలా జాగ్రత్తగా చూడండి. ఇవి జాగ్రత్తగా, ఇక్కడ ఉన్నాం మనం, భౌతిక శరీరంలో ఉన్నాం, దాన్నే అన్నమయ కోశము అని కూడా అంటాం. ఇక్కడ ఇచ్చిన డిస్టెన్స్, ఇది ప్రాణమయ కోశం. లిటరల్ గా మీరు కూర్చుని ఫోటో తీయగలిగితే ఎవడైనా ఆ ఫైనర్ దాన్ని ఇలాగే కనిపిస్తారు. చేత దీన్ని బుర్రలో పెట్టేసుకోండి, మనం కూర్చున్నాం. ఇది స్థూల శరీరం, దీనికి అబౌట్ 6 inches విడుతులో ప్రాణమయ శరీరం. ఇవి ప్రాణమయ శరీరం ఎగ్జాక్ట్ హ్యూమన్ బాడీకి పోలుంటుంది. ఇంకొకటి ఉపయోగించుకునే వాళ్ళకి ఒక సీక్రెట్ ఏంటి అంటే, ఇప్పుడు డయాబెటీస్, హార్ట్ ట్రబుల్, క్యాన్సర్, ఇవి 3 ప్రాబ్లమ్స్. యాక్చువల్గా ఈ 3 ప్రాబ్లమ్స్ ఎందుకు ప్రాబ్లం అవుతున్నాయంటే, ఇది మైండ్ లోంచే వస్తుంది, కానీ హయ్యర్ మైండ్ లోంచి వస్తుంది. హయ్యర్ మైండ్కి మీరు వెళ్ళగలిగితే తక్షణం క్యూర్ అయిపోతుంది. ఇక్కడ ఈ ప్రాణమయ కోశంలో జరిగేది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ పెయిన్ ఉంటే క్లాగింగ్ ఇక్కడ ఉంటుంది. క్లాగింగ్ అంటే అర్థమైందా నా భావం? ఇక్కడ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటేనే ఇక్కడ పెయిన్ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం వస్తే ఈ ప్రాణమయ కోశం మన వెనకాతం లేదు, చూపిస్తానికి ఎలా ఉంది, మన వెనకాతం లేదు, మొత్తం ఒక 3 డైమెన్షనల్ గా ఊహించుకోండి. ఈ బాడీ 3 డైమెన్షనల్ కదా, ఇంచేత ఇక్కడ ప్రాణమయ కోశం ఉంది, ఇక్కడ ప్రాణమయ కోశం ఉంది, రౌండ్ గా ఇన్సులేట్ అయి ఉంటుంది. అంచేత హార్ట్ ప్రాబ్లం అంటే ఎక్కడ కంజెషన్ ఉందన్నమాట, ఉల్లిపాయ పైన పొరలాగా, అది కరెక్ట్ ఎగ్జాంపుల్. లోపల ఉంది, దానిపైన ఇంకో పొర ఉంటే ఆ మొత్తం శరీరాన్ని కవర్ చేస్తుంది, అంతే తప్ప వెనకాతలు లేదు అది. అంచేత ఇదొక సీక్రెట్ మీరు ఉపయోగించుకోవటానికి. దీని తర్వాత మనోమయ కోశం వచ్చేసరికల్లా ఇంక ఇలా ఉండదు, అది ఇది మరీ సర్కులర్ గా గీసేశారు, యాక్చువల్ గా ఓవెల్ గా ఉంటుంది, ఎలిప్స్ లాగా ఉంటుంది. దాని తర్వాత విజ్ఞానమయ కోశం, దాని తర్వాత ఆనందమయ కోశం, అండ్ ద కలర్స్ ఆర్ కరెక్ట్. అదే రంగులో మీరు ఊహించుకుని మీరు కూర్చోగలిగితే, మీరు ఎప్పుడైతే ఆ గాయత్రి పంచముఖి సాధన ఎదుర్కొండ పెట్టుకుంటారు, గాయత్రి పంచముఖాలు, ఆ పంచముఖాల నుంచి వచ్చేటటువంటి వైబ్రేషన్స్ ఈ 5 స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇది ఒక్క నిమిషం, ఇందాక చెప్పింది, ఇది మర్చిపోవద్దు. మీరు ఇందాక చూపించింది మళ్ళీ బ్యాక్ వెళ్ళు, మొత్తం 24 అవర్స్ యాక్టివ్గా ఉంటుంది, నిద్రలో కూడా యాక్టివ్గా ఉంటుంది. మనో బుద్ధి చిత్తాహంకారం, ఇది మీ అంతఃకరణాలు, మీ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ ఇది చూడండి, ఇవి 7 తలాలు అర్థమవుతున్నాయి కదా. ఈ 7 తలాలలో 7 సప్తలాలు ఉన్నాయి. 7 × 7 = 49. ఈ 49 మరుత్ గణాలు అంటాం, వాయువు యొక్క కాదది, 7 లెవెల్స్. అందులో ఫిజికల్లో 7, లిక్విడ్లో 7. ఈ డివిజన్ అక్కడ చూసుకోండి. మనకి ఈ 3 ఈ లోపలున్న అహంకారానికి లింక్ లేదు. ప్రస్తుతం మన అహంకారం గురించి మనకేం తెలియదు. దాని తర్వాత ఈ అహంకారం పైన ఇంకొకది ఉంది, ఆత్మబుద్ధి మనస్సు అనేటటువంటి ట్రయాంగిల్, దానిపైన ఇంకో ట్రయాంగిల్ ఉంది. ఇవి కాస్త స్టడీ చేయండి జ్వాలకు. నెక్స్ట్ ఇప్పుడేం జరిగింది, మీరు ఎప్పుడైతే గాయత్రి సాధన అని ఆ పుస్తకం చెప్తున్నాను కనుక, ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా మొట్టమొదట ఏర్పడేది ఈ లింకే ఏర్పడుతుంది. అంటే ఆత్మబుద్ధి మనస్సు అనే హయ్యర్ ప్లేన్ యాంగిల్, లోవర్ మైండ్ నుంచి హయ్యర్ మైండ్ లో ఉన్న పాయింట్ కి మధ్య ఒక సేతుబంధనం జరుగుతుంది. సుందరకాండ మొత్తము ఈ సేతుబంధనం గురించి చెప్తుంది. లిటరల్గా అంటే ఏంటంటే అది అలాగే జరుగుతుంది. మనం దాన్ని అందుకే రామాయణంలో ప్రతి అధ్యాయానికి కూడా బాలకాండని అయోధ్యకాండని అప్పుడు జరుగుతున్న సంఘటనలను బట్టి ఉంటుంది. కానీ దీనికి సుందరకాండ అన్నారు, అందమైన కాండ, బ్యూటీ. సుందర అనేటటువంటి పేరు డివైన్ నేమ్ అని, సత్యం శివం సుందరం. ఈ బ్రిడ్జ్ రామసేతు, సేతుబంధనం ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ జరుగుతుంది. మీ సాధనలో ప్రతిరోజు జరుగుతుంది, స్టెప్ బై స్టెప్. దీనికి 6 వారాలు చాలు. నెక్స్ట్ ఇక్కడ పెట్టింది చూడండి, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాస్మిక్ అంటే బ్రహ్మాండం. ఇందాక మొట్టమొదట నేను చూపించిన సిడి బ్రహ్మాండమే కదా చూపించాం. ఆ లెవెల్స్ లో అంటే అణోరణీయాన్ మహతో మహియాన్ లెవెల్లో ఇవంతా అభివృద్ది చెంది ఉంటాయి. ఇక్కడ షట్చక్రాలు ఉన్నాయి. ఈ షట్చక్రాలు నీ అహంకారంతో కంట్రోల్ అయి ఉంటాయి. దీన్ని ఈగోయిక్ లోటస్ అంటాం. ఇందులో 9 దళాలున్నాయి. శ్రీచక్రంలో ఉన్న నవారణ పూజ యాక్చువల్ గా దీనికోసం చేస్తాం. అందరూ మర్చిపోయి దాని మీద ఇంత కుంకుమ ఇంత పసుపు పోస్తూ ఉంటారు. ఇది యంత్రం కదా శ్రీచక్రం. యంత్రం, యంత్రం అంటే ఏంటి? మెషిన్. మెషిన్ దేనికి ఉపయోగపడుతుంది? యు షుడ్ మూవ్. పసుపు అనేది ఎల్లో కలరు, మైండ్కి సింబల్. రెడ్ కలర్ బ్లడ్కి సింబల్, బ్లడ్ నెత్తురికి సింబల్. అంతేత బలిమ్మని ఏం కాదు అక్కడ అర్థం. మీ నెత్తురులో, మీ థాట్స్ లో ఈ ఫీలింగ్ జాయిన్ అవ్వాలి. ఇక్కడ మూడు ఉన్నాయి, మూడు రంగుల దళాలు ఉన్నాయి. దానికి ఇక్కడ పేరు ఇచ్చాడు, సాక్రిఫైస్ పెటల్స్, లవ్ పెటల్స్, నాలెడ్జ్ పెటల్స్. ఇవి మన షట్చక్రాలతో ఎక్కడ లింక్ అయ్యింది? ఈ పైన ఉన్నటువంటి మూడు మొనాడ్, దాని తర్వాత ఉన్న ఇది జీవాత్మ, వాటి మధ్య ఉండేటటువంటి దాని మధ్య ఈ అహంకారంలో ఉండేటటువంటి ఎలా లింకప్ అవుతాయి అనేది ఈ బొమ్మ చూపిస్తుంది. ద ఈగోయిక్ లోటస్ అండ్ ద సెంటర్స్. ఈగోయిక్ లోటస్ అంటే ఏంటి? అహంకారము, మనోబుద్ధి, చిత్త, అహంకారం. అహంకారం అంటే ఇది. దీనికి మూడు లక్షణాలు ఉన్నాయి, సాక్రిఫైస్ త్యాగము, తర్వాత లవ్ ప్రేమ, దాని తర్వాత నాలెడ్జ్. మన ఈ దేవతా స్వరూపాలన్నీ కూడా దేవాలయాల్లో చూసేవి యాక్చువల్ గా మీ శరీరంలో ఉంటాయి. ఓ న్యూరో ఫిజిసిస్ట్ టోనీ నేడర్ అనేటువంటి ఆయన దీన్ని కన్ఫర్మ్ చేసి చూడండి, ఇది శివలింగం, ఇది మన బ్రెయిన్. బొమ్మలో సామ్యం చూసుకోండి, శివుడు ఎక్కడున్నాడు? ఓకే, నెక్స్ట్ శివుడు యొక్క డమరు, కమండలు, త్రిశూలం, అవి ఎక్కడున్నాయో మన బ్రెయిన్స్ లో చూడండి. కనిపిస్తుందా త్రిశూలం? ద వెంట్రికల్స్ ఆర్ శివాస్ ట్రైడెంట్ ఇన్ ద ఫిజియాలజీ యాజ్ సీన్ ఇన్ దిస్ రేడియల్ సెక్షన్ ఆఫ్ ద బ్రెయిన్. ద లాటరల్ సెక్షన్ ఆఫ్ ద హెడ్ ఇలస్ట్రేట్స్ ద హైపోథాలమస్ యాజ్ ద మూన్ ఆన్ శివాస్ హెడ్. A lateral section of the head shows the brain, brainstem and the choroid plexus. The choroid plexus is formed of the vessels that represent the Shivas and Rudrakshas. A lateral section of the head illustrates the emergence and flow of cerebrospinal fluid from the choroid plex as rivers flowing from the Shivas head. The third eye, the pineal gland, septum pellucidum, damaru. Head and tail of a caudate nucleus as the cobra around the Shiva's head. Kamandala untunaya, third ventricle as Shiva's part. Kamandala. Ikka vinayakudu akkada untadu mana shariramlo. Anduke deho devalayana anta open ga chepparu mana rishulu. Idi vinayakudu. In this ventral view of the brain we see the clear correspondence between Ganesh and the pons, medulla and cerebellum. Ee bit. దాన్ని కాస్త ఇంకా క్లియర్ గా చూపిస్తాడు. ద ఇయర్స్ ఆఫ్ ద గణేష కరెస్పాండ్స్ టు ద సెరిబెల్లం. ద ఫేస్ ఆఫ్ ద గణేష కరెస్పాండ్స్ టు ద పాన్స్. ద ట్రంక్ ఆఫ్ గణేష కరెస్పాండ్స్ టు ద మిడిల్. ద ఐస్ ఆఫ్ ద గణేష్ కరెస్పాండ్స్ టు ద రూట్స్ ఆఫ్ ద ట్రైజిమినల్ నర్వ్స్. దేహో దేవాలయం లాగా మీకు అందరు రాముణ్ణి, అవతారాలని, అందరినీ మీ శరీరంలో చూసుకోవచ్చు. మత్స్య అవతారానికి హార్మోన్స్ కి లింక్ చూపిస్తాడు. సరే, చూద్దాం నెక్స్ట్ టైం నేను. కానీ ఇక్కడ ఋషులు చెప్పింది ఆచరించడం కావాలి. పుస్తకం పూర్తి చేశానా లేదా అనేది కాదు, మీకు కావలసిన చేయవలసిన సాధనా విధానం నేను చెప్పాను. వారానికి ఒక రోజు చేసుకుంటాను, అంటే నా బర్త్డే నాడు ఒక రోజు చేసుకుంటామండి, లేకపోతే మా తాతగారి బర్త్డే వచ్చినప్పుడు చేసుకుంటామండి. మీ ఇష్టం, రోజు చూసుకుంటారా మీ ఇష్టం. ఎప్పుడు నేను గుర్తుకు వచ్చినా కూడా ఇలాంటి క్లాసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. కండిషన్ ఏంటి అంటే, ఎంతమంది సాధన చేస్తున్నారు, ముగ్గురు చేస్తున్నా సాధన, వాళ్ళు ముగ్గురికి చెప్తారు ఆధారాలు. కానీ ఇక సాధన లేకుండా ఏమీ లేకుండా మీరు వచ్చి హరిత గణేష్ వెళ్ళిపోతే మాత్రం నేను ఒప్పుకోను. మీరు సాధన ఎంత చేస్తున్నారు అన్నది మీ మెంబర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది, మీ రెగ్యులారిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచించుకుంటే చేసుకోండి. ఇంకా ఏం ఏంటంటే, మన ఎఫర్ట్, మన ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. ఎంత గొప్ప విషయమైనా ప్రయత్నం చేయాలి. కానీ ఈ అవకాశం ఈ విధంగా ఇవ్వడానికి ముఖ్యంగా